మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్కారం. ఇవాళ విజయ్ దివస్ కదా, కార్గిల్ లో పోరు జరిగి మనం పాకిస్తాన్ మీద విజయం సాధించిన రోజు విజయ్ దివస్ ఇవాళ. అయితే ఈ సందర్భంగా అసలు ఏంటి కార్గిల్ గుర్తుల్ని ఒకసారి మనం నెమరేసుకుందాము. మనతో ఆర్మీలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన శ్రీ ఏజీ కృష్ణయ్య గారు, బ్రిగేడియర్ హోదాల వారు ఆర్మీలో పనిచేశారు, వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాము. సార్ కృష్ణయ్య గారు నమస్తే.
నమస్తే.
అలాగే చెప్పండి సార్, అప్పుడు ఆ పోరు ఏంటి, అసలు చొరబాట్లు ఎలా, అసలు ఎందుకు గుర్తించలేకపోయారా, యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, మీరు మా శ్రోతలకు వివరిస్తారా?
మనం కార్గిల్ యుద్ధాన్ని గురించి మాట్లాడే ముందు మనం ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క ద్రోహ బుద్ధిని తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. మనం స్వాతంత్రం వచ్చిన మన దేశం విభజన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత మీట్ గా కూడా మనం ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని చేసుకున్నాము. దాని ప్రకారంగా ఒక దేశంపై ఒకరు ఏమి అటాక్ చేయకుండా, దేవుణ్ణి చేయకుండా ఉండడానికి అగ్రిమెంట్ చేసుకున్నా కూడా పాకిస్తాన్ వాళ్ళ యొక్క సేనలు కానీ వాళ్ళ యొక్క ట్రైబల్ వాలంటీర్స్ కానీ పంపించి జేఎండ్కే లో వసతి చేసుకోవడానికి చూసింది. జేఎండ్కే వసతి చూసినప్పుడు, అప్పుడు ఆ యొక్క ద్రోహభుత్వం చేసినప్పుడు మన యొక్క సైన్యం వీరోచితంగా పోరాడి చాలా మటుకు మన దేశాన్ని మన జేఎండ్కే స్టేట్ వాపస్ తీసుకున్నాము. ఇంకా కొంచెం మిగిలినప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు ఆపిన దాని వల్ల మనం తీసుకోలేకపోయినాము. వాళ్ళ ద్రోహభుద్ధి తెలుస్తున్నది. అదే కాకుండా మనం 1948 లో కరాచీ అగ్రిమెంట్ చేసుకుని ఇప్పుడు ఒకరి దేశం మీద ఒకరు యుద్ధం చేసుకోము, ఆపరేషన్స్ అన్ని అయిపోయినాయి, సెసేషన్ ఆఫ్ ఆపరేషన్ కంప్లీట్ అనే చేసుకున్నా కూడా వాళ్ళు మన యొక్క జేఎండ్కే దేశంలో మినీ మార్గ్ అనే ప్రదేశాన్ని, స్కార్డు అనే ప్రదేశాన్ని ఫస్ట్ జూన్ 1948 లో వాళ్ళు అక్రమంగా ఆలోచించుకుని ఆక్రమించుకుని అక్కడ మనకు ఉండే జేఎండ్కే స్టేట్ ఫోర్సులను వాళ్ళని ఓవర్ రన్ చేసి దాన్ని క్యాప్చర్ చేసుకున్నారు. ఆ విధంగా 1965 లో కూడా మనకు తెలిసిన విషయమే, వాళ్ళు జేఎండ్కే ప్రదేశాన్ని ఎట్లయినా సరే తీసుకోవాలని చెప్పి ఇన్ఫిల్ట్రేషన్ స్టార్ట్ చేశారు. ఈ 1965 లో వాళ్ళని మనం ఓడగొట్టి దాంట్లో జరిగిన విషయం మనకు తెలిసిన విషయమే. అది కాకుండా 1971 వార్లో వాళ్ళు ఎట్లా బంగ్లాదేశ్ ముస్లింలని చర్చన లేకుండా అక్కడ వాళ్ళని బంగ్లాదేశ్ ముస్లిం ఎట్లా పర్సిక్యూట్ చేశారు, అప్పుడు మనం మన భారతీయ ప్రభుత్వం ఎంత విరోచితంగా వెళ్లి అక్కడ బంగ్లాదేశ్ వచ్చినట్టుగా చూసినప్పుడు, తర్వాత సిమ్లా అగ్రిమెంట్ మనం చేసుకున్నాం 2 జూలై 1970 చేసుకుని మనం మనం ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లేకుండా త్రూ డైలాగ్ మనం అన్ని రిజల్యూషన్ చేసుకున్నాం చూసుకున్నాం. వీటన్నిటి ప్రకారం కాకుండా కూడా లాహోర్ డిక్లరేషన్ అనేది ఫిబ్రవరి 1999 లో మన ప్రైమ్ మినిస్టర్ లాహోర్కి వెళ్లి లాహోర్ డిక్లరేషన్ అని మనం ఒప్పందం చేసుకుని మన యొక్క ఈ పాకిస్తాన్ ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పినప్పుడు, అప్పుడు మనం ఎప్పుడైతే లాహోర్ డిక్లరేషన్ లో మన శాంతియుతంగా పరిష్కారంగా చేసుకోవాలని మాట్లాడుతున్నామో అప్పుడే పాకిస్తాన్ యొక్క ఆర్మీ ద్రోహ బుద్ధితో, వంచన బుద్ధితో కార్గిల్ ఆపరేషన్ ప్లానింగ్ అప్పుడే దాన్ని స్టార్ట్ చేసి అప్పుడు మనం ఈ యొక్క అగ్రిమెంట్ చేసిన యొక్క ఇంక్ తెల్లారక ముందే మనం పాకిస్తాన్ కార్గిల్ పోస్ట్ లో అక్కడ మన నేషనల్ హైవే 1 లే నుంచి కార్గిల్ కి వెళ్లే మార్గాన ఉండే యొక్క హైట్స్ మీద మన మన పొజిషన్స్ అన్ని ఉన్నాయి. అప్పుడు మనం లో అక్కడ 1800 ఫీట్ వింటుంది కాబట్టి అపాన శీతోష్ ఉష్ణోగ్రత -18, -20, -40 వరకు కూడా పోతుంది కాబట్టి మనం అప్పుడు కింద ప్రదేశాలకు వచ్చి ఆ ప్రదేశాలకు అప్పుడు పోవు మనం. అప్పుడు ఈ 1999 లో వాటిలో పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క రెగ్యులర్ ఆర్మీని పారామిలిటరీ ఫోర్స్ని పంపించి ఆ పోస్ట్ లో ఆక్యుపై చేస్తున్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు చాలా మంది, మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా ఏమిటి అని అడుగుతున్నారు. అప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో ఆ పరిస్థితుల్లో మనం ఎవరిని పంపించకపోవడానికి లేదు ఎందుకంటే మంచి ప్రదేశం, మనం కింద కూర్చున్నాం అలా. కానీ వాళ్ళు ఇన్నేళ్ల నుండి ఆ రోజు జనరల్ ముషరఫ్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత అప్పుడు వాటిని ఆక్రమించుకున్నారు మనకు తెలిసింది. 3 మే 1990 తెలిసినప్పుడు ఫస్ట్ కెప్టెన్ సౌరవ్ భాటియా అని మన పెట్రోల్ దగ్గర పోయినప్పుడు అతన్ని ప్రిజనర్ ఆఫ్ ఆర్గ్ పెట్టి అతని విషయం మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పుడు ఈ మే 1999 ఈ విధంగా మనకు ఎప్పుడైతే వాళ్ళు ఆక్రమించుకున్నారో మనమే అనుకుంటున్నారు, వాళ్ళు కూడా పాకిస్తాన్ విధంగా ఏమన్నారు, వాళ్ళకి ఇండిజినస్ మూమెంట్ ముజాహిదీన్ పోయి అక్కడ ఉన్నారు, మా యొక్క మిలిటరీ ఫోర్స్ తో కానీ సంబంధం లేదని చెప్పారు. మనం ఆర్మీ వాళ్ళు కూడా తెలుసుకుని పోయి చూసినప్పుడు మనకు తెలిసింది అక్కడ ఒక 100 కిలోమీటర్స్ అది ప్రాంతాల్లో పాకిస్తాన్ రెగ్యులర్ ఆర్మీ వచ్చారు. మనం వికేట్ చేసిన చాలా పోస్టులు వాళ్ళు ఆక్యుపై చేశారు. అప్పుడు మనం వాటిని ఎట్లయినా సరే డిస్లాక్ చేయాలా, మన యొక్క నేషనల్ హైవేని ఓపెన్ చేయాలని ఒక విరోచితమైన కార్యక్రమాన్ని మనం చేపట్టాం. అప్పుడు ఒక విషయం, ముఖ్య విషయం మనం గమనించాల్సిందంటే, అప్పుడు వాళ్ళు మనం మన యొక్క పోస్టులు ఎప్పుడైతే హై గ్రౌండ్ లో మౌంటైన్ టాప్స్ లో ఉన్నాయో వాటిని ఆక్యుపై చేశారు. అక్కడ ఏ 10 మంది కానీ ఏ 100 మందినైనా కానీ వాళ్ళు అడ్డు పెట్టచ్చు. అక్కడ అటువంటి పోస్టుల్ని మనం క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం చూసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇది ఈ అటువంటి యుద్ధ యొక్క ప్రణాళికను పాకిస్తాన్ పెట్టుకున్నప్పుడు మన యొక్క పోస్టుల్ని వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు ఆ యొక్క స్ట్రాటజిక్ పోస్ట్ ని హై ఆల్టిట్యూడ్ ఏరియాలో అటువంటి ఫ్రీజింగ్ టెంపరేచర్ లో అటువంటి ఆక్సిజన్ తక్కువగా ఉండే అటువంటి హై ఆల్టిట్యూడ్ ప్రాంతంలో మన యొక్క భారతీయ సేన అప్పుడు తయారయ్యి అప్పుడు మనం బిల్డప్ చేసుకొని అప్పుడు మనం వాటిని ఒకడు ఒకదాని తర్వాత ఒకటి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి సక్సెస్ఫుల్ గా ఆక్రమించుకున్నాం. వాళ్ళు ఏ దేశ ఏ యొక్క ప్రదేశాలను అయితే వాళ్ళు ఆక్రమించుకున్నారో మన యొక్క భారతీయ సేన వాయుసేన ఇద్దరు కలిసి వాటిని ఆక్రమించుకున్నాం. ఇక్కడ ఒక ముఖ్య విషయంగా మనం గుర్తు పెట్టుకోవాలి, ప్రపంచంలో అటువంటి యుద్ధము భారతీయ సేన తప్ప ఏ యొక్క యుద్ధ సైనికులు కానీ ఏ యొక్క ఆర్మీ కానీ చేయలేదని మా నమ్మకం. వాళ్ళు ఆ యొక్క హై ఆల్టిట్యూడ్ అంత టాప్ ఆఫ్ ది మౌంటైన్ ఉన్నప్పుడు అప్పటికైనా కానీ మన యొక్క సైనికులు వాటిని విరోచితంతో వీరత్వంతో ధైర్యంతో సహసోపేతమైన యుద్ధాలు చేసి మనకు మనమే సాటి అనిపించుకుని ఒకదాని తర్వాత ఒకదాని 3 నెలలలోపునే మొత్తం పోస్టులు వికెట్ చేయించాం. అప్పుడు కూడా మన వాయుసేన కూడా వ్యూహాత్మకమైన విరోచితమైన సహాయం మనకు అది అందించారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దీనికి ముఖ్యంగా ఈ యొక్క మనం గెలవడానికి వాళ్ళని అందరినీ సరే వికెట్ చేసి మొత్తం ప్రాంతాలని మనం వాపస్ చేసుకోవడానికి ముఖ్య కారణం ముఖ్యంగా మన ఆర్మీ ఆఫీసర్స్ ఎప్పుడు చూసినా ముందుండే వాళ్ళు మన ఆర్మీని లీడ్ చేసేవాళ్ళు. అందుకనే ఫస్ట్ మన ఆర్మీ క్యాజువల్టీస్ కూడా ఆఫీసర్స్ క్యాజువల్టీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది మన యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ చేసినట్టుగా ఆఫీసర్స్ కానీ యంగ్ ఆఫీసర్స్ ముందుండి యుద్ధాన్ని నడిపించే వాళ్ళు, ఆక్రమణలో ముందుండేవాళ్ళు, ఆ యొక్క సైనిక స్థావరాలను ఆక్రమించుకోదాన్ని పోయి సేనల్లో ముందుండి నడిపించి మనం వీరోచితంగా చేసేసాం. ఇప్పుడు మనం ఒక 2-3 ముఖ్య విషయాలు, మన భారతీయులు విదేశాల్లో ఉన్నారు, ముఖ్యంగా అమెరికాలో కానీ తర్వాత యూరోపియన్ దేశాల్లో కానీ ఉన్నారు, అందరికీ వాళ్ళకి ఆ దేశాలకు పాకిస్తాన్ తో సంబంధం ఉంది. దాని గురించి 2-3 ముఖ్య విషయాలు నేను చెప్పదలుచుకున్నా. ఒకటి ముఖ్య విషయం, అందుకంటే ముఖ్య విషయం ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఒక రోగ్ స్టేట్, దూర్త రాజ్యం. దానికి ఇప్పుడు న్యూక్లియర్ కేపబిలిటీ కూడా ఉన్నాయి, సంపాదించుకుంది చైనా సహాయంతో, నార్త్ కొరియా సహాయంతో న్యూక్లియర్ కేపబిలిటీని వాళ్ళ యొక్క యూరోప్ ప్రాంతాల నుంచి ఏక్యూ కారణం యొక్క న్యూక్లియర్ యొక్క రహస్యాల్ని దొంగిలించి వాళ్ళు స్లోగా చేసుకుంటున్నారు, చేసి న్యూక్లియర్ ఆర్సల్ బిల్డప్ చేసుకున్నారు. అది ఆ యొక్క న్యూక్లియర్ అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర ఉన్నవి. మనం అందరూ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఆ అణ్వాయుధాలు ఒకటి ఏదో ఒక రోజున అక్కడ జిహాదీ ఎలిమెంట్స్ లో ఉగ్రవాదుల చేతుల్లో తప్పకుండా పడతాయి. ఎప్పుడైతే ఈ అణ్వాయుధాలు ఉగ్రవాద చేతుల్లో పడతాయో అప్పుడు మన భారతదేశానికే కాకుండా సౌత్ ఆసియాకే కాకుండా యుఎస్ఏ కానీ వెస్టర్న్ నేషన్స్ కానీ ఒక పెద్ద థ్రెట్ డెవలప్ అవుతుంది. పెద్ద ఆ థ్రెట్ డెవలప్ అవడానికి ముఖ్య విషయం ఈ యొక్క పాకిస్తాను కుతంత్రంగా ఈ యొక్క పాకిస్తాన్ రహస్యాలను తెలుసుకోవడం, దానికి చైనా నార్త్ కొరియా సహాయం చేసినందు వల్ల న్యూజిలాండ్ స్టేట్ అయింది. అది పూర్తిగా అప్పుడు రోగ్ స్టేట్ ధూర్త లక్షణంగా అయిపోయి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ కి సపోర్ట్ చేస్తున్నది, ఇక్కడ మన జేఎండీకే లో మన ఉగ్రవాదులకు రక్షణ ఇస్తున్నది. ఇక్కడ జేఎండీకే ఉగ్రవాదులు మాట్లాడేటప్పుడు ఒక ముఖ్య విషయం మనం గమనించాల్సింది, జేఎండీకే లో ఉండే మన ప్రజలు ఏ మాత్రం మన ఆర్మీకి చేయడం లేం. వాళ్ళందరూ పాకిస్తాన్ లో ట్రైనింగ్ అయిన వాళ్ళు, పాకిస్తాన్ లో వాళ్ళు డబ్బులు ప్రలోభం పెట్టి ఇతర ప్రలోభం పెట్టి కొంతమంది లోకల్ యొక్క రాజకీయ నాయకుల ప్రలోభంతో యువకుల్ని రేకూర్ తెచ్చి చేస్తున్నారే కానీ ప్రజల్లో ఏ మాత్రమైన భారతదేశం విరుద్ధంగా ఏ యొక్క ఆలోచన లేదు. వాళ్ళు ఇప్పుడు భారతదేశంతోనే ఉన్నారు. 1964 ఈ విషయం మనకు తెలిసింది. 1971 తర్వాత జేఎండీకే ప్రజలకు ఈ విషయం బాగా తెలిసి వచ్చింది. ఎందుకంటే 1971 లో వాళ్ళు ఎప్పుడైతే బంగ్లాదేశ్ ముస్లింలను ఇట్లా ప్రసిక్యూట్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళు తెలిసి వచ్చింది పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ యొక్క ముఖ్యంగా పంజాబీ ముస్లిమాన్ వాళ్ళకిదే తప్ప వాళ్ళు మిగతా ముస్లింస్ కి వాళ్ళు లెక్క చేయరు, ఏ విధమైన ప్రసిక్యూట్ చేస్తారు తెలిసి వచ్చింది. తెలిసి వచ్చినప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులకు సహాయం చేయడం వల్లనే ఈ జేఎన్కేలో ఉగ్రవాదం ఉన్నది. ఆ ముఖ్య విషయం అందరు తెలుసుకోవాల్సిందే. ఈ యొక్క పాకిస్తాన్ డీల్ చేసేటప్పుడు ఒక ముఖ్య విషయం, ఇప్పుడు ఈ యొక్క అణ్వాయుధాలు పాకిస్తాన్ కు వచ్చాయి, ఎట్లయినా సరే అది ఆయుధాలు ఒక ఏదో ఒక రోజు జిహాద్ ఎలిమెంట్ చేతుల్లో రాక తప్పదు, వచ్చినప్పుడు అందరికి అది ఒక ఒక థ్రెట్ అవుతుంది. ఈ ముఖ్య విషయాన్ని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు చేసి పాకిస్తాన్ అణ్వాయుధ ముక్త పాకిస్తాన్, అణ్వాయుధ ముక్త పాకిస్తాన్ చేయడం లక్ష్యంగా భారతీయులు పెట్టుకొని ఆయా ప్రభుత్వాల మీద నిజమైన ఒత్తిడి తేవాలి. ఎందుకంటే మన భారతీయులు ముఖ్యంగా అమెరికాలో కానీ మిగతా దేశాల్లో కానీ చాలా చాలా ఎక్కువ నంబర్లో చాలా ముఖ్యం ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ఓట్ల ప్రభావం ఉంది. అప్పుడు వాళ్ళు దీన్ని ఇప్పుడైనా సరి చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది అమెరికా యొక్క వ్యూహంలో కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. అది ఆఫ్ఘనిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ యొక్క పాత్ర ఉంది, దానికి అమెరికాకి పాకిస్తాన్ యొక్క సహాయం కావాలి. దానివల్ల పాకిస్తాన్ ఏం చేసినా కానీ అమెరికా వాళ్ళు కొంచెం కళ్ళు మూసుకొని ఉన్నారు. వాళ్ళకి తెలుసు పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ యొక్క వెపన్స్ బిల్డప్ చేస్తున్నారు, చైనా వాళ్ళకి సహాయం చేస్తున్నది, నార్త్ కొరియా చేస్తున్నది, వాళ్ళ యొక్క న్యూక్లియర్ రహస్యాలను యూరోప్ దేశాన్ని దొంగిలించారు అని తెలుసు. అందుకు తెలిసినా కూడా వాళ్ళ యొక్క వైటల్ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది కాబట్టి దానికోసం ప్రలోభ పడి పాకిస్తాన్ కి మిలిటరీ సహాయం కానీ ఎకనమిక్ సహాయం కానీ అది ఆర్థిక సహాయం కానీ చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కానీ వాళ్ళు పాకిస్తాన్ మీద ఒత్తిడి తేవడం లే. ఇవి దీన్ని మా భారతీయులు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ ఏ విధంగా కానీ అన్వాయిత ముక్తం చేయడానికి లక్ష్యం పెట్టుకోవడం, దానికి అమెరికా దానికి వాళ్ళ యొక్క యుద్ధ తంత్రాన్ని కానీ వాళ్ళ యొక్క ఫారిన్ పాలసీని కానీ ఆ విధంగా మార్చుకోవాలని చెప్పి ఒత్తిడి తేవాలా, అది చాలా ఇంపార్టెంట్ విషయము. రెండోది ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు చైనా పాకిస్తాన్ వాళ్ళిద్దరు ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఉన్నది. వాళ్ళ యొక్క చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే రూట్ బిల్డప్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్ రిపోర్ట్స్ వార్తల ప్రకారం చైనా ఇరాన్ తో $400 బిలియన్ $25 ఏళ్లతో వచ్చి చెప్పి చేద్దామని చెప్పి వాళ్ళతో డిఫెన్స్ మన రక్షణ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఒప్పందం కుదుర్చుకోవాలా అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఈ వార్తలు నిజమయ్యే నిర్ధారణ అవుతాయో అప్పుడు చైనా పాకిస్తాన్ ఇరాన్ అనే ఒక యాక్సిస్ ఆఫ్ ఈవిల్ ఒక యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అనేది ఈవిల్ వస్తుంది. దాంట్లో బాగా ఇరాన్ గానీ తర్వాత ఇరాక్ గానీ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దాంట్లో ఇన్ నేచురల్ గా దేవుళ్ళు వాళ్ళని ఆక్రమించుకుంటారు. వాళ్ళు ఇప్పుడైతే అటు జరుగుతుందో ఈ యొక్క చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏరియా లేకుంటే డామినేటింగ్ పొజిషన్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ డేంజరస్ థ్రెట్ నాట్ ఓన్లీ టు ఇండియా, మన వెస్ట్ ఏషియా కాకుండా మన మోస్ట్ ఆయిల్ సప్లైస్ కూడా రూట్స్ కూడా చాలా ఇట్ విల్ బి గ్రేట్ థ్రెట్ అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. భారతీయులందరూ ఈ విధంగా ఈ యొక్క పాకిస్తాన్ చైనా యొక్క ఈ యొక్క ఐరన్ క్లాడ్ ఫ్రాక్చర్ మనం ఎక్కడైనా సరే విడగొట్టరా. దానికి ముఖ్యంగా ఏం చేయాలా, పాకిస్తాన్ యొక్క చైనాని వాళ్ళ యొక్క ఈ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ ని బ్రేక్ చేయాలనేది ఒకటే ఒక మార్గము. ఆ మార్గం ముఖ్యంగా ఏమిటంటే పాకిస్తాన్ కి చైనా యొక్క మధ్య భూతల మార్గం భూతల సంపర్కం గాని సంబంధాలు గాని లేకుండా మనం చేయాలా, అది ముఖ్యం. అట్లా చేయాలంటే ఈ భూతల సంపర్కం సంబంధం చైనా పాకిస్తాన్ మధ్య విడగొట్టాలంటే ఒకటే ఒక మార్గము. దానికి భారతీయం మన దేశం భారతదేశం మన భూభాగమైన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కేసులర్ పాకిస్తాన్ పిఓకేని కానీ గిల్గిట్ బాలిస్తాన్ కానీ ఇట్టి పరిస్థితుల్లోనే మనం వశపరుచుకోవాలా. ఇప్పుడైతే దీన్ని వశపరుచుకొని చిత్రాలు అనే ఒక రీజియన్ మన వశం చేసుకుంటాము, అప్పుడు మన ఆఫ్ఘనిస్తాన్ లో కూడా మన యొక్క ప్రభావం మన యొక్క ఆర్థిక మన యొక్క రక్షణ శక్తి మనం చూపించవచ్చు. ఇది మన అమెరికాకే కాకుండా చైనాకే కాకుండా రష్యాకి కూడా కాకుండా అందరికీ సహాయకరంగా ఉంటుంది. ప్రపంచంలో ఏదైనా ఒక దేశం ఉంది మన యొక్క ఇటువంటి ఉగ్రవాదుల్ని అడచడానికి శక్తి గల సామర్థ్యము గల దేశము, హ్యూమన్ రైట్ వయలేషన్స్ మినిమం గా పెట్టి చాలా తక్కువతో చేయగల దేశంలో ఒకటి భారతదేశం ఒకటి. అది చాలా చాలా ముఖ్య విషయం మనం అందరూ గమనించి ఈ విధంగా మనం మన భారతీయ అఖండతను రిస్టోర్ చేయడమే కాకుండా మనకు మన భూభాగాన్ని ఇప్పుడు ఏదైతే ఆక్రమించుకుని ఉన్నదో పాకిస్తాన్, దాన్ని మనం తీసుకోవడానికి మనం ఎట్లు మన ప్రయత్నం చేయాలా, దానికి అమెరికా విదేశాల సహాయం చేయాలా, ముఖ్యంగా వాళ్ళ సహాయాన్ని పాకిస్తాన్కి సహాయాన్ని మానేయాలి, ఆర్థిక సహాయం కానీ మిలిటరీ సహాయం అందరూ చేస్తున్నారు, ఇప్పుడు అమెరికా కూడా చేస్తున్నది, కొన్ని దేశాలు కూడా చేస్తున్నాయి, మానేయాలి. మానేసి ఈ యొక్క జియోగ్రఫికల్ లింకేజ్ బిట్వీన్ చైనా అండ్ పాకిస్తాన్, భూతల సంపర్కాన్ని ఎప్పుడైతే మనం వెతికొట్టాము, ఈ యొక్క చైనా ఈ యొక్క ఏరియాకి పాకిస్తాన్ బికమ్స్ ఇర్రెలెవెంట్, అది ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి మనం. ఇప్పుడైతే ఆ విధంగా చేస్తాము, అది అప్పుడు ఈ ఈవిల్ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ ఆఫ్ ఇరాన్, చైనా, పాకిస్తాన్ అండ్ ఇరాన్ అనేదిలో అదర్ కంట్రీస్ విల్ స్టాప్. దట్ ఇస్ చాలా ముఖ్యమైన విషయం. తర్వాత రెండో ముఖ్య విషయం
చెప్పారు, హిమాలయాల అంటే ఆ టైంలో కార్గిల్ యుద్ధం సందర్భంగా అక్కడ ఉన్న సంక్లిష్టమైన పరిస్థితులు, అక్కడ ఉండే మామూలు జనరల్ గా ఉండే వాతావరణ పరిస్థితులు చెప్పారు. అసలు అంటే ఎలా జరుగుతుంది ఇప్పుడు అక్కడ ఆర్మీ అధికారులకు, అక్కడ విధుల్లో ఉన్న సైనికులకి ఈ సమాచార వ్యవస్థ గాని అంటే ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మామూలుగా?
ఇక్కడ మన దేశంలో మన దేశానికి మన ఇంటెలిజెన్స్ కేపబిలిటీకి మాత్రం దాని అనుమానం లేదు, చాలా ఇప్పుడు చాలా మనం ఇంప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ కార్గిల్ దానికి మాత్రం ఇందుకు వెకేట్ చేసిన ప్రదేశాలు మంత్రులు విపరీతమైన క్లైమేటిక్ కండిషన్ లో ఉన్న ప్రదేశాల వల్ల అక్కడ మనం పంపలేకపోయినాం, కానీ అప్పుడు ఎప్పుడు మళ్ళీ అన్ఆర్మ్డ్ వెహికల్స్ ఇవన్నీ సర్వేలెన్స్ కేపబిలిటీ వచ్చింది, ఇట్లా అటువంటి లోపాలు జరగవు, అది లోపమని చెప్పాలి ఒక విధంగా, కానీ కంటిన్యూస్ గా చేయాలంటే అది ఎంతో ఎగ్జాంబిటెంట్లీ కాస్ట్లీ, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ కాస్ట్లీ, మనం అప్పుడు ప్రిపేర్ కొంచెం తక్కువే అయినట్టుంది. కానీ ఇప్పుడు మనం మొత్తంగా పుంజుకున్నాము, పుంజుకున్నప్పుడు అటువంటి కేపబిలిటీ మనకు ఉన్నది అంటే జరగదు. తర్వాత రెండో విషయం మీరు అడిగిన దాంట్లో ఈ యొక్క ఆర్మీ విషయం పాకిస్తాన్ లో ఏం జరుగుతున్నది, అది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే పాకిస్తాన్ అనేది మన అక్కడ ఎన్నికైన ప్రభుత్వం నామమాత్రం ఇంకే ఉంది అని అందరు తెలుసుకోవాలి. అక్కడ ఎన్నికైన ప్రభుత్వము, ఎలక్టెడ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ నిజంగా అవి ఆర్మీ చేతుల్లో తోలు బొమ్మలాటలు ఆడుతున్నాయి. మొత్తం రాజకీయ శక్తి కానీ అధికారం కానీ అన్ని పదవి అధికారం అన్ని ఆర్మీ చేతిలో ఉన్నాయి. అది ఒక్క చాలా ముఖ్యమైన విషయం. అది మిగతావన్నీ ప్రతి ఒక్క ప్రభుత్వం 1947 తర్వాత అన్ని ప్రభుత్వాలు వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీకి అనుగుణంగా నడవాలా, పవర్స్ ఆఫ్ ఆ లివరేజ్ అంతా పాకిస్తాన్ ఆర్మీలో ఉంది. రెండో ముఖ్య విషయం ఏంటంటే పాకిస్తాన్ మన ఇండియాతో పాకిస్తాన్ కి ఒక విధమైన థ్రెట్ ఇండియా వల్ల వస్తున్నది, మన భారతదేశం వల్ల ఇండియాలో చేసుకున్నారు అని ఒక ఒక విధమైన ప్రాపగాండా చేసి వాళ్ళ అపారమైన సైనిక బలాన్ని చేసుకున్నారు. పాకిస్తాన్ కి అంత సైనిక బలం అవసరం లేదు, అంత పెద్ద ఆర్మీ అవసరం లేదు, అంత రక్షణ బలాలు అవసరం లేవు, అణ్వాయుధాలు అంతకంటే అవసరం లేదు. అవన్నీ ఎందుకు చేసుకున్నాయంటే ఈ యొక్క డిఫెన్స్ ఆర్మీకి ఈ పవర్ ఉంది, పవర్ ఉంది కాబట్టి మిగతా డెమోక్రాటిక్ పొలిటీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కానీ పార్లమెంటేరియన్స్ కానీ మొత్తం ఈ ఎకనామిక్ లివరేజెస్ కానీ అన్ని ఆర్మీ చేతిలో ఉండి ఈ ఆర్మీ వెనక ఉండి నడిపిస్తున్నది. పాక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది పెద్ద అధికారానికి ఒక కీ, దానికి పాకిస్తాన్ దాంట్లో ఈ మిగతా అన్ని వాటికి అనుగుణంగా నడుచుకోవాలా. ఇప్పుడు కార్గిల్ ఆపరేషన్ కూడా మొత్తం పాకిస్తాన్ ఈ ఆర్మీ చేసిన ఆపరేషనే. అప్పుడు అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు అది నాకు చెప్పలేదు. ఇప్పుడైతే భారతీయ ప్రైమ్ మినిస్టర్ నాకు అర్జెంట్ గా టెలిఫోన్ కాల్ చేసి మీరు అక్కడి నుంచి తీసుకోవాలన్నప్పుడు నాకు తెలిసిందని చెప్పాడు. కానీ అప్పుడు నుండి చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ ప్రవేశ్ చెప్పాడు, 15 రోజుల ముందు ఆయనకి ఇన్ఫార్మ్ చేశాము, లాహోర్ డిక్లరేషన్ ముందే చెప్పాము, అయినా ఆయన గమ్మున్నాడు ఎన్నాడు లేదు తెలియదు. ఆ విధంగా అంబిగ్యూటీ స్టేట్మెంట్ చేస్తున్నారే కానీ ముఖ్యంగా ఇది పాకిస్తాన్ ఆర్మీ చేసిన యొక్క ప్లానే, దానికోసం దాన్ని విల్లింగ్ గా వస్తున్నారు, దానికి చేసేది లేదు వాళ్ళకి అని చెప్పి అందరి ప్రపంచానికి తెలియాలి. మొత్తం ప్రపంచంలో పాకిస్తాన్ ఆర్మీ పవర్ లో ఉండేది, ఇది డిక్టేటర్షిప్ పాకిస్తాన్ ఆర్మీ అని తెలిసినప్పుడు పాకిస్తాన్ విషయం అప్పుడు అందరికి తెలుస్తుంది, మనం సహాయం చేయాలన్నా ఉత్తా ఏమిటి అని తెలుస్తుంది. కానీ అది ఆ విషయం ముఖ్య విషయాన్ని మాత్రం మనం అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండోది పాకిస్తాన్ యొక్క అణ్వాయుధ ఈ యొక్క కేపబిలిటీని కానీ ఆ యొక్క పాకిస్తాన్ లో కూడా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ చేస్తున్నాయి, లోకల్లో జహాదీ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి, జమాతి చాలా అన్ని యొక్క ఉగ్రవాదుల యొక్క స్థావరాలన్నీ పాకిస్తాన్ లో పీఓకేలు ఉన్నాయి. అవే వాటికి ఫ్రాంకెన్స్టైన్ మాదిరి వాళ్ళ యొక్క క్రియేట్ చేసిన వాళ్ళ యొక్క భూతమే వాళ్ళనే వచ్చేటట్టుగా చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళలో కూడా అనుభవిస్తున్నారు వాళ్ళు కూడా. అటువంటిప్పుడు ఈ అన్వాయుధాలు ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా ఆర్మీకి ఉగ్రవాదులకి చాలా క్లోజ్ సంబంధాలు పెట్టుకుని ఉన్నారు. ఒక రోజు కాకపోతే ఒక రోజు అయినా సరే అన్వాయుధాలు వాళ్ళకి సైకిల్ జిహాదీ ఎలిమెంట్ చేతులు పడక తప్పదు. ఎప్పుడైతే జిహాదీ చేతులు పడతాయో మనందరికీ అపారమైన చేసి అదే మాట్లాడుతున్నాను.
అలాగే సార్, మనం ఒక చిన్న విరామం తీసుకుందాం సార్, తర్వాత మన చర్చ కొనసాగిద్దాము. వింటుంటే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
కంటికి కొనుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా, దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. కొనుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా, దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో. కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుముఖల హతమారుస్తావు.
నిద్దుల కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు, హద్దులు దాటిన శత్రుముఖల హతమారుస్తావు.
నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటిలో వెలుగు నువ్వే. నా స్వేచ్ఛకు మూలం నువ్వే, నా కంటిలో వెలుగు నువ్వే. ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో.
జవాను నా హీరో, జై జవాను నా హీరో.
కంటికి కొనుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా, దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో.
జవాను నా హీరో.
తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు, సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు వరించావు.
అన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు, సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు వరించావు.
ఏ తల్లికి పుట్టిన బిడ్డవో, ఏ ఊరికి చెందిన వాడివో. ఏ తల్లికి పుట్టిన బిడ్డవో, ఏ ఊరికి చెందిన వాడివో. భారత మాత పుత్రుడనేనని ముందు కురికేది నువ్వే. జవాను నా హీరో, జై జవాను నా హీరో.
జవాను నా హీరో, జై జవాను నా హీరో.
కంటికి కొనుకే లేకుండా కనురెప్పల్లా కాపాడంగా, దేశం కోసం దేహాన్నిచ్చే జవాను నా హీరో.
జవాను నా హీరో.
మైండ్ మీడియా ఇస్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. నేను మీ అరవింద్ ధర్మపురి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నిజామాబాద్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. సార్, మనతో ఏజీ కృష్ణయ్య గారు ఉన్నారు కదా. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా వారితో ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరుగుతుంది కదా, వింటున్నారు కదా మీరు. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు మీరు, మనం ఇందాక లాహోర్ డిక్లరేషన్ గురించి మీరు చెప్పారు కదా, అంటే అయోగ్యుడికి ఒక స్నేహహస్తం అందించిన ప్రతిఫలం మనం చూసాము, అనుభవించామని అనుకోవచ్చా? ఎందుకంటే యుద్ధం గెలిచాం సరే, కానీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది కదా. ఏం చెప్తారు సార్ మీరు?
ఈ లాహోర్ డిక్లరేషన్ ఎప్పుడైతే మనం పీస్ అగ్రిమెంట్ ని మన ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఎప్పుడు సంతకం పెడుతూ ఉన్నాము, ఆ సంతకం పెట్టక ముందే అది పాకిస్తాన్ యొక్క సైన్యం ఇక కార్గిల్ ఆపరేషన్ ప్లానింగ్ చేస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా 1980s చేస్తూ ఉన్నాయని మాకు తెలిసింది. కానీ అప్పుడు ఉండే ప్రభుత్వాలు విదేశీ చాలా పెద్ద యుద్ధానికి దారితీస్తుంది అని వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయలే. కానీ ఇప్పుడు జనరల్ ముషరఫ్ షరీఫ్ ఎప్పుడైతే ఆర్మీ చీఫ్ అయ్యాడో, అతను వాళ్ళ యొక్క అతని ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే పెరిగిందో, ఈ సివిల్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఇండియన్ గవర్నమెంట్ తో ఒప్పందాలు కుదురుతున్నా కానీ ఆ సందర్భంలోనే అప్పుడే వాళ్ళు ఈ యొక్క కార్గిల్ ఆపరేషన్ ప్లానింగ్ చేసి స్నేహం హస్తం అనేది ఒక మిషగా పెట్టుకొని మనల్ని ఒక విధమైన ట్రైంగ్ టు లీడర్స్ సెన్స్ ఆఫ్ కాంప్లసెన్సీ అని చేసినట్టుగా మనల్ని మోసం చేసినట్టు ద్రోహబుద్ధితో వాళ్ళకి మనకు తెలిసిన విషయమే, వాళ్ళ యొక్క ద్రోహబుద్ధి మనకు తెలిసిన విషయమే, మోసమైన వంచన యొక్క పాలసీస్ మనకు తెలిసిన విషయమే. అయినా కూడా మనం దాంట్లో ఇది వాళ్ళు రియల్ గా మనం వాళ్ళు నమ్మి వాళ్ళ స్నేహాస్తం ఇచ్చి మన స్నేహాస్తం మనం పట్టుకున్నాం. అప్పుడు పట్టుకున్నప్పుడే కూడా ప్లానింగ్ జరుగుతున్నది. అప్పుడు దీనికి రెండు మూడు ముఖ్య విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఆర్మీ యొక్క ప్రిపాండరెన్స్ పాకిస్తాన్ లో, నేను ముందే చెప్పాను, పాకిస్తాన్ లో ఈ యొక్క పాలిటీషియన్స్ పవర్ ప్రతి ఒక్క యాక్టివిటీకి, ఎకనమిక్ యాక్టివిటీ కానీ మిలిటరీ యాక్టివిటీ కానీ ఆల్ కంట్రోల్డ్ బై ఆర్మీ ఓన్లీ. ఆల్ దే హ్యావ్ టు టో ది లైన్. పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఏమి చెప్తుందో ఆ విధంగా ఉండాలా, వాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్ప వాళ్ళకి వేరే యొక్క ఆప్షన్ లేదు. దాన్ని బట్టి దీన్ని బట్టి తెలుస్తున్నది, పాకిస్తాన్ లో పొలిటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కానీ ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా కూడా పాకిస్తాన్ అసలు అధికారం పాకిస్తాన్ ఆర్మీకి ఉంది. పాకిస్తాన్ అది ఆర్మీ యొక్క డిక్టేటర్షిప్ లో ఉన్నది అని మన అందరికి తెలియాలా, మన అందరూ అన్ని ప్రభుత్వాలకి చెప్పాల. ఈ యొక్క ఎన్నికైన ప్రభుత్వం అనేది ఒక మిషన్ అయినా దాన్ని మనం ఎప్పుడు దాన్ని ఫేస్ వాల్యూలో తీసుకోకూడదు అనేది నమ్మకం చెప్పాలా. అది మనకు ఆ స్నేహాస్తమే మనకు మనల్ని మోసం చేసి చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అయినా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన యొక్క ఇండియన్ ఆర్మీ ప్రపంచంలో ఏ ఆర్మీ చేయలేని విధంగా మన వాళ్ళ ఆ యొక్క హై ఆల్టిట్యూడ్ ది హిల్ టాప్ లో మౌంటైన్ టాప్ లో ఎప్పుడైతే వాళ్ళ యొక్క సైనికుల్ని అక్కడి నుంచి తోసివేసి మనం ఆక్రమించుకున్నాము, అది ఒక ఇట్ ఇస్ ఎ గ్రేట్
మధ్యలో వచ్చినందుకు మన్నించాలి సార్. అంటే ఇప్పుడు ఒక ఎత్తైన ప్రాంతంలో ఉన్న వాళ్ళ బలం ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా, మన కింద వాళ్ళని ఈజీగా వాళ్ళు టార్గెట్ చేయగలరు. అలాంటిది వాళ్ళు ఒక హిల్ స్టేషన్ ని మన ఆ పోస్టులను వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత దాదాపు 80 రోజులు యుద్ధం జరిగింది కదా మన ఆర్మీ. అయితే దాన్ని ఏమంటారు సార్, అంటే మన ఆత్మస్థైర్యం అందామా లేదా నిజంగా అంత ఆయుధ సంపత్తియా రెండునా మన విజయానికి? అంత సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఒక హై పోస్టుల్లో అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీని మన వాళ్ళు తరిమి కొట్టడం, 80 రోజులు యుద్ధం చేయడం, అసలు అంటే ఏంటి ఆర్మీలో ఉన్న ఆత్మస్థైర్యమా?
ఆర్మీలో ఆత్మస్థైర్యం అనేది మనకు మన ఇండియన్ మన భారతీయ సైన్యాన్ని కానీ దక్షిణ బలగాలకు కానీ ప్రత్యేకమైన విశిష్టత అని మనం తెలుసుకోవాలి. అటువంటి మంది స్థితిలో ఉన్న ఆ యొక్క పాకిస్తాన్ సేనను మన పొజిషన్ లే వాళ్ళు ఆక్రమించగా వచ్చినప్పుడు మన సైడ్ లైన్ ఆఫ్ కంట్రోల్ లో మన సైడ్ లో ఉన్న ఆక్యుపై చేసినప్పుడు శిఖర్ ఆగ్రహంలో వాళ్ళు కూర్చో ఉన్నప్పుడు వాళ్ళని తరిమి కొట్టడం అనేది ఒక ప్రత్యేకమైన అటువంటి విరోచితమైన కార్యం మన ఇండియన్ సోల్జర్స్ చేయగలరు. ఇటువంటి ఏ ప్రపంచంలో ఏ యొక్క ఆర్మీ కూడా అటు చేయడం చాలా కష్టం, చేస్తాయి ఒప్పుకున్నాం, కానీ ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి ది వే వి ఫాట్ ఇన్ ఇండియా ఇన్ దిస్ అన్ కార్గిల్ నో అదర్ ఆర్మీ ఇన్ ది వరల్డ్ వుడ్ హ్యావ్ డన్ ఇట్. ఇట్ ఇస్ ది స్పెషల్ యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియాస్ హీరోయిజం గానీ విరోచితం గానీ ధైర్యస్థైర్యం గానీ అని మనం చెప్పుకోవాలా. అది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత రెండో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను అమ్మ, ఇది పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పాకిస్తాన్ అనేది జాతివాదానికి కాని కట్టరవాదానికి కాని చాందసవాదానికి కాని ఇటు ఎపి సెంటర్ కేంద్రము, మతోన్మాదమైన ఉగ్రవాద తత్వాలన్నీ అవి వారి అవి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి. యొక్క ఈ టెర్రర్ అనేది వాళ్ళ యొక్క స్టేట్ పాలసీగా మారింది. ఫస్ట్ పర్టికులర్ గా మన ఇండియాకి వాళ్ళు ఇండియా సెంట్రిక్ అండ్ సౌత్ ఏషియా సెంట్రిక్ పాలసీ, వాళ్ళ యొక్క ఉగ్రవాదులకు సపోర్ట్ అంతా మన ఇండియాకి అగ్రెస్ట్ గా ఉండడం, ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళకి స్ట్రాటజీకి డెప్త్ ఇవ్వడానికి దాన్ని అక్కడ ఆక్రమించుకోవాలి, రెండు ముఖ్య విషయాలు. వాళ్ళ ఉగ్రవాదులని సపోర్ట్ చేయడానికి ఒక ఉద్దేశము, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే పాకిస్తాన్ యొక్క ఈ యొక్క మతోన్మాదాన్ని ఉగ్రవాద తత్వాన్ని ఎంకరేజ్ చేసి మన భారతీయ జేఎన్కేలో ఏఎన్కేని వశపరచుకోవడానికి చూస్తున్నారు, అది దాని వల్లనే అక్కడ జేఎన్కేలో ఈ పరిస్థితి ఉంది. దాని 30 ఏళ్ళ నుంచి మన ఇండియన్ ఆర్మీ ఇది అక్కడ ఆ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ పరిస్థితి ఎదుర్కొన్నట్లు ఏ దేశం ఉత్తరం ఎదుర్కోవడం లేదు. దాంట్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది వేరే లేనే లేవని చెప్పచ్చు.
వార్ సందర్భంగా ఎక్కువగా ఆర్మీ ఫోర్స్ నే వాడారని, ఎయిర్ ఫోర్స్ ఎక్కువగా వినియోగించలేదు, అందుకే ఎక్కువ అంటే పెద్ద సంఖ్యలో మన జవాన్లు వీరమరణం పొందారని ఒక విమర్శ అంటారా, సరే ఆరోపణలు అంటారా, అదొక వాదన ఉంది కదా సార్. మొన్న మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ మొన్న మనం చూసాం, మనం ఎయిర్ ఫోర్స్ ని ఎక్కువగా వాడారు, ఎందుకు కార్గిల్ టైంలో నిజంగానే ఆర్మీని ఎక్కువ ఆర్మీ ఫోర్స్ ని ఎందుకు దింపారు, ఎయిర్ ఫోర్స్ ను ఎందుకు వాడలేకపోయారు?
ఎయిర్ ఫోర్స్ చాలా 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 ముఖ్యమైన పాత్ర వహించింది అమ్మాయి. కార్గిల్ యుద్ధంలో మన ఎయిర్ ఫోర్స్ చాలా యుద్ధం వహించింది. మొదట్లో మన గవర్నమెంట్ వాడు కొంచెం హెజిటేట్ చేశారు, ఆ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించినప్పుడు ఎల్ఓసీని క్రాస్ చేయాలా, ఎల్ఓసీ క్రాస్ చేయనప్పుడు పీఓకేలో కానీ పాకిస్తాన్ పోయి ఉంటుందని చెప్పినా కూడా, కానీ 26 ఫస్ట్ మెయిన్ ఎప్పుడైతే ఎయిర్ ఫోర్స్ వచ్చిందో, ఎయిర్ ఫోర్స్ సాహసోపేతమైన వ్యూహాత్మకమైన వాళ్ళ పాత్ర వహించి మన యొక్క ఆర్మీ యొక్క ఈ యొక్క సక్సెస్ కి వాళ్ళు కూడా చాలా కారణభూతులే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ విధంగా మిరాజ్ 2000 కానీ MiG-21 ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవి వాళ్ళు ఎన్నో ఎక్స్టెన్సివ్ గా మనం ఉపయోగించాము. వాళ్ళ యొక్క సైనిక పాకిస్తాన్ సైనికులు శిఖరాగ్రంలో ఉన్నప్పుడు వాడిని ప్రెసిషన్ బాంబింగ్ చేత ఎంత నష్టపెట్టాము, మనం అటాక్ చేసే ముందు ఎంత వాళ్ళకి డిస్ట్రక్షన్ చేసాము మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిందమ్మా. దాని గురించి మనం అనుకోవడానికి ప్రశ్నే లేదు, దానికి తావు లేదు. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అనేది ఇండియన్ ఆర్మీ కలిసి సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ లో చేశారు. దానికి ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు అవసరం వచ్చిందో అప్పుడు మనం తప్పకుండా వాడాము. వాళ్ళు సాహసోపేతమైన సపోర్ట్ ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు, దాంట్లో దానికి ప్రశ్నే లేదమ్మా. ఎవరు అనుమాన పడాల్సిన అవసరం లేదు, అది మనం మాత్రం తెలుసుకోవాలమ్మా. చాలా ముఖ్యమైన విషయం.
అలాగే సార్, ఇప్పుడు ఈ పాకిస్తాన్ అంటే మన సరిహద్దుల్లో నిత్యం మనం చూస్తూ ఉంటాం వార్తలు, కవింపు చర్యలకు పాల్పడింది, మళ్ళీ అటువైపు నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ కాల్పులు చేసిందని. అయితే చాలా సందర్భాల్లో మన ఆర్మీనే కాకుండా ఈ సివిలియన్స్ కూడా చాలా మంది చనిపోతుంటారు, గాయపడుతుంటారు, అంటే వాళ్ళ ఇళ్లను లక్ష్యంగా కూడా వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు కదా. అంటే అలాంటి సందర్భాల్లో అక్కడ ఉన్న స్థానికులకు అంటే సరిహద్దు గ్రామాల్లో
అక్కడ మా ఈ కాన్స్టెంట్ మనం ఎల్ఓసీ ఫైరింగ్ చేసిన వల్ల ఈ పాకిస్తాన్ అనేది వాళ్ళు ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని మన లోపల పంపించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి కవరింగ్ ఫైర్ గా ఈ యొక్క ఎల్ఓసీ వైలేషన్ చేస్తూనే ఉన్నారు, చేస్తూనే వచ్చారు. మనం కూడా వాళ్ళకి తగిన జవాబు ఇస్తూనే వచ్చాం, కానీ ఆ జవాబు అంతమయ్యే సమయం వచ్చింది 2014 తర్వాత. ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిందో చాలా వ్యూహాత్మకమైన మార్పులు వచ్చాయి. మన యొక్క సేన యొక్క రక్షణ బలాన్ని బలోపేతం చేయడమే కాకుండా మన యొక్క ఈ యొక్క పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలను ఎదుర్కొంట బాలాకోట ఆపరేషన్ కానీ మళ్ళీ సర్జికల్ ఆపరేషన్ 2-3 డిగ్రీ చేసినప్పుడు కానీ వాటి చేసి చూసాం. ఇది ప్రయోగ లక్షణం ఉంది. ఇప్పుడు మనం ఈ యొక్క పాకిస్తాన్ లో చేయాలంటే ఒకటే మార్గం, దానికి మార్గం ఒకటి ఏంటి, మనం మన దేశ భూభాగమైన పీఓకేని ఈ గిల్గిట్ బాలిస్తాన్ని బాల్టిస్తాన్ని మనం కైవసం చేసుకోవడమే మార్గము. ఎప్పుడైతే ఈ పీఓకే గిల్గిట్ బాలిస్తాన్ పాకిస్తాన్ తరఫున ఉంటాయో అక్కడి నుంచి వాళ్ళు ఈ వాళ్ళ ఉగ్రవాద స్థావరాలను తీసుకుని మన జేఎన్కేకి పంపిస్తూనే ఉంటారు. మేము చెప్తూనే వచ్చాము ప్రభుత్వానికి, అది ఇంటర్నేషనల్ పరిస్థితులు పట్టుకో. దీనికి ముఖ్య విషయంగా మన భారతీయులు ముఖ్యంగా అమెరికా వాళ్ళు ఉండే భారతీయులు చాలా సహాయం చేయొచ్చు. ఎందుకనగా ఈ యొక్క మనం వశపరుచుకోవాలంటే అమెరికా సహాయం అవసరం. మనకు ఆ శక్తి ఉంది, మరి అమెరికా మన పేరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ తో యుద్ధం మనం చేయగలం, యుద్ధం మనం గెలవగలం, మనకు ఆ నమ్మకం ఉంది. దానికి అనుమానమే లేదు ఇటు ఎవరికి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మనకు అణ్వాయుధాలు ఉన్నాయి, మనం కూడా ఉపయోగించవచ్చు. వాళ్ళు దానికి అది ఒక చిన్న చైల్డిష్, మా అణ్వాయుధాలు అనేవి డిటరెంట్ వెపనే కానీ ఉపయోగించడానికి కాదు. కానీ పాకిస్తాన్ అనేది మతోన్మాదం వల్ల ఎప్పుడైతే వీళ్ళు జిహాదీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేసి ఉన్నాయో అప్పుడు ఏమి చేస్తుందో తెలియదు. అమెరికా సహాయం మేము యుద్ధం చేస్తాం, మేము పిఓకే కానీ మేము గిల్గిట్ బాల్టిస్తాన్ కానీ మనం తీసుకోగలం. అమెరికా ఏం సహాయం చేయగలదు? పాకిస్తాన్కి సహాయం, మిలిటరీ సహాయం ఆఫ్ చేయాలా? పాకిస్తాన్ అమెరికాకి చాలా యొక్క లింకేజ్ ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ తో. వాళ్ళ అణ్వాయుధాన్ని కూడా వాళ్ళ యొక్క మూవ్మెంట్ కానీ అందరికి తెలుసు. అణ్వాయుధాన్ని వాళ్ళని ఫోర్స్ చేయాలి. ఏది పాకిస్తాన్ అణ్వాయుధాలను ఉపయోగించి మాటే అనుకోకూడదు, అది ప్రశ్నే ఉండకూడదు. ఎప్పుడైతే అణ్వాయుధాలు ఉపయోగించాలని థ్రెట్ గానీ యాక్చువల్ యూసేజ్ 1-2 చేసినా గానీ పాకిస్తాన్ సర్వనాశనం కాగల తప్పదు, మనం చేయగలం. అది ఇట్ విల్ బి గ్రేట్ వార్. ఎప్పుడైతే పాకిస్తాన్ ఈ విధంగా అనుకుంటుందో అది అప్పుడు పాకిస్తాన్ సర్వనాశనం కాగలదు తప్పదు. అది ముఖ్యమైన విషయం.
గురించి కూడా ప్రస్తావించారు కదా, అమెరికాలో ఉన్న భారతీయుల గురించి. ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి, వచ్చే నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు కదా. అక్కడ డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, మీరు ఫాలో అయి ఉంటారు, గమనించే ఉంటారు, అక్కడ మన కాశ్మీర్ ఇష్యూని ప్రస్తావిస్తున్నారు పదే పదే. అంటే ఒక ముస్లిం ఓటు బ్యాంకు ను ఓడిసిపట్టుకునే ప్రయత్నంలో అక్కడ కూడా ఒక వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నాడు ఆయన. అంటే మన అంతర్గత వ్యవహారం పాకిస్తాన్ కానీ 370 ఆర్టికల్ ను ప్రస్తావిస్తున్నారు కదా, మీరు గమనించే ఉంటారు. మీరు అన్నారు కదా అమెరికాలో ఉన్న భారత, అందుకని నేను ప్రశ్న అడిగాను.
అవును, మాకు వాళ్ళు మన అమెరికాలో మన ఇండియన్స్ అమెరికన్ సిటిజన్స్ గా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదమ్మా, అది వాళ్ళకి చాలా ప్రెషర్ పాయింట్. అది ఎందుకు అదే మనం చేయాల్సిన పని. అంతేగాని మనం వాళ్ళు వచ్చి మన ఇద్దరు వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. మనకు అవసరం రాకూడదు, రాదు కూడా. మన యుద్ధం మనం చేయగలం. కానీ ఇప్పుడు అగ్రరాజ్యంగా చేసే సలహండి చైనా ఆఫ్ చేయడం. మనం ఇక్కడ పాకిస్తాన్ యుద్ధం చేసేటప్పుడు అక్కడ మన నార్థన్ బార్డర్లో చైనా ఏం చేయకూడదు, నంబర్ వన్. నంబర్ టూ, ఈ యొక్క ఇంటర్నేషనల్, మనం ఇప్పుడు జేఎన్కేలో మన భూభాగాన్ని మనం వశపరచుకోవడానికి ప్రయత్నం చేసి మన యుద్ధాల్లో మీ ఇంటర్నేషనల్ బార్డర్లో యుద్ధం జరగకూడదు. దాన్ని పాకిస్తాన్ ఆఫ్ చేయొచ్చు, దానికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మనం కూడా చేయగలం. కానీ ఇప్పుడు పెద్ద యుద్ధం కాకుండా చేయాలంటే లిమిటెడ్ ఓన్లీ టు జేఎన్కే అండ్ పిఓకే అండ్ గిల్గిట్ బాల్టిస్తాన్ వీ కెన్ టేక్, నో ప్రాబ్లం. కానీ దాని అమెరికా సహాయం అవసరం. వాళ్ళు ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కి మిలిటరీ సహాయం చేస్తున్నారు, ఎకనమిక్ సహాయం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ యొక్క అవసరం ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో. అమెరికా ఇంట్రెస్ట్ కాపాడడానికి భారతదేశం ప్రభుత్వం తయారుగా ఉండాలా? ఇప్పుడు ఉంటుందంటే
బాలకోట్ దీని తర్వాత ఈ నిధులు కొంచెం నిలిపేసినట్టు అమెరికా ప్రకటించింది కదా. అంటే ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ని ఏకాకిని చేసే ఇదిలో అమెరికా కూడా మనకు సపోర్ట్ చేసింది కదా, నిధులు ఆపివేసింది కదా పాకిస్తాన్ ఆర్మీకి.
అదే సహాయం ఆపరేషన్ అప్పుడు టెంపరీ గా చేయడం కదమ్మా, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం కదా. 1971 లో మనకు అమెరికా మనకు అగ్రెస్ట్ గానే ఉండి వాళ్ళకి 7th ఫ్లీట్ ని బే ఆఫ్ బెంగాల్ లో మూవ్ చేశారు కదమ్మా. అప్పుడు వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉండేది కదా, ఎందుకంటే పాకిస్తాన్ అవసరం ఉండింది. ఎందుకు అవసరం ఉండిందంటే మనం వాళ్ళ యొక్క ఆఫ్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉంది, మనకు కూడా తెలుస్తుంది, అంత ప్రపంచానికి తెలుసు. కానీ అటువంటి విషయం పాకిస్తాన్ వాళ్ళు రెండు వాడు తాలిబాన్కి సహాయం చేస్తున్నది, ఇటు అమెరికాకి వ్యతిరేకంగా చేస్తున్నది, మన అమెరికాకి వాళ్ళ సహాయం పొందుతున్నది, రెండు జరుగుతున్నాయి. అండ్ అమెరికా ఒక విధంగా బీయింగ్ డిసీవ్డ్ బై పాకిస్తానీ స్ట్రాటజీ. ఇట్ దే డెఫినెట్లీ బట్ దే నో ఇట్ అవసరం, వాళ్ళకి తెలుసు ఇది చేస్తున్నది. కానీ వాళ్ళ అవసరం కాబట్టి కళ్ళు మూసుకున్నారు. వాళ్ళ పాకిస్తాన్ ఇప్పుడైతే వాళ్ళు ఆపుకుండొచ్చు ఈ న్యూక్లియర్ పవర్ కాకుండా, మా పాకిస్తాన్కి ఈ న్యూక్లియర్ కేపబిలిటీ రావడానికి అమెరికా కూడా ముఖ్య కారణం. కళ్ళు మూసుకున్నారు వాళ్ళు. ఇది డీన్యూక్లియరైజేషన్, నార్త్ కొరియా డీన్యూక్లియరైజేషన్ అని చెప్పి అంటున్నారు కదా, అది అణ్వాయుధ ముక్తం చేయాలని. నార్త్ కొరియా అంటున్నాం, నార్త్ కొరియా వారికి మన మీద విదేశ వాళ్ళకి థ్రెట్ ఏం లేదు, వాళ్ళు ఉండే దేశాలకి తప్ప. పాకిస్తాన్ మీద అణ్వాయుధ ముక్తి పాకిస్తాన్ అనేది ఎందుకు అమెరికా సపోర్ట్ కావడం లేదు, ఎందుకు చేయలేదు? ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి. అటువంటి అవసరాలు లేకుండా ఇప్పుడైనా కానీ ఇట్ నాట్ టూ లేట్ అండ్ వీ మస్ట్ డిసైడ్ అండ్ పాకిస్తాన్ అణ్వాయుధ ముక్తి చేయడం అనేది డీన్యూక్లియరైజేషన్ ఆఫ్ పాకిస్తాన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఒక పెట్టుకొని అమెరికా దేశాలు మిగతా దేశాలు కలిసి చేస్తే ఇది జరగవచ్చు, వాటి న్యూక్లియర్ వేపన్ని డిస్కార్డ్ చేయించవచ్చు, దానికి అమెరికా సహాయం కానీ వెస్టర్న్ కంట్రీ సహాయం కానీ అవసరము, అది చేయొచ్చు. అది చేయాలంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఇండియన్ సహాయం అవసరం. అది ఆ ఇండియా ఎప్పుడు సహాయం చేస్తుంది? ఇప్పుడు ఇండియా మన పిఓక ద్వారా మన సైనికులను ఆఫ్ఘనిస్తాన్ లో పంపించాలంటే మనం వాయు మార్గం ద్వారా సివి టూస్ తో పంపించాం. మనం పంపించాలంటే ఓన్లీ త్రూ పిఓకే గిల్గిట్ బాల్టిస్తాన్ అండ్ చిత్రాల్ వీ కెన్ ప్రొవైడెడ్ అమెరికా డస్ హెల్ప్ అస్ టు అచీవ్ దిస్. అది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అది ఊరినే మాటలతో మాట్లాడుతుంది కానీ ఈ విధంగా చేయాలి కదమ్మా. చేసినప్పుడే మనకు అమెరికా మీద నమ్మకం వస్తుంది. కానీ ఒక విధంగా అమెరికా ఇట్లా చేస్తుంది నమ్మించిన వాళ్ళని కూడా ఇప్పుడు వాళ్ళకి విషయం వచ్చేస్తే వదిలిపెడుతుందని ఒక భావం కూడా ఉన్నది చాలా దేశాల్లో. అది తెలుసు, సాయం చేసే దేశాలు వాళ్ళకి అవసరం లేకపోతే వాళ్ళు వదిలిపెట్టేస్తారని చెప్పి ఉంది. పాకిస్తాన్ ని ఎన్నిసార్లు అటు వదిలిపెట్టినారు, మళ్ళీ కలుసుకున్నారు, మళ్ళీ చేస్తున్నారు. అటువంటి పరిస్థితి కాకుండా ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఇండియాతో కావాలనుకుంటే వాళ్ళు ముఖ్యంగా ఈ విధంగా చేయాల, అదొకటి. రెండోది ఈ భారతీయ మీరు అంటున్నారు కదమ్మా అక్కడ ఎలక్షన్ జరుగుతున్నా, ఏ పాకిస్తాన్ లో ఏ ఎలక్షన్ జరిగినా గానీ ఏ యొక్క ప్రభుత్వం వచ్చినా గానీ అవి ఆ ప్రభుత్వాలు కానీ ఆ పొలిటికల్ లీడర్స్ కానీ పార్టీస్ కానీ పాకిస్తాన్ ఆర్మీ చేతిలో కీలు బొమ్మలు కావాల్సిందే. ఇప్పటిదాకా అవుతూ వచ్చారు, అవుతూనే ఉన్నారు, దానికి వేరే మార్గం లేదు. దీనికి ఒకటే మార్గము, పాకిస్తాన్ యొక్క ఆర్మీని వీ మస్ట్ ట్రై టు న్యూట్రలైజ్ ఇట్, వీటిలైనా సరే వాళ్ళ యొక్క స్థితి అనేది మొత్తం చేసి వాళ్ళకి అవసరం లేదమ్మా. అంత అంత పాకిస్తాన్కి అంత పెద్ద ఆర్మీ కానీ అంత ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అవసరం లేదు. అయినా వాళ్ళు బిల్డప్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క రాజకీయపరమైన శక్తిని అధికారాన్ని కైవసం చేసుకోవడానికి చేసుకుని కంటిన్యూ చేయడానికి టు హోల్డ్ ది లివర్స్ ఆఫ్ పవర్ అని చెప్పి దాని వాళ్ళు దీనికోసం చేస్తున్నారు. అదర్వైజ్ దేర్ ఇస్ నో నీడ్. అటువంటి దాన్ని మనం చేయాలనుకున్నప్పుడు దెన్ ఓన్లీ ఇండియా విల్ కమ్ విత్ ఫుల్ ఫోర్స్ టు క్యారీ అవుట్ దేర్ దిస్ రోల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. అది ఒక ముఖ్య విషయం. రెండో విషయం అమ్మా, అది మనం తెలుసుకోవాల్సిందంటే 2014 తర్వాత ఇండియా ఈజ్ నాట్ ది సేమ్ ఇండియా ఆఫ్ 1965 ఆర్ 1962 ఆర్ ఎనీథింగ్. ఇండియా ఇస్ నౌ బీయింగ్ బిల్ట్ అప్ వెరీ స్ట్రాంగ్లీ, డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ బీయింగ్ టోటలీ స్ట్రెంగ్థెన్, తర్వాత ఎకానమీ స్ట్రెంగ్ అవుతున్నది అండర్ ది ప్రెసిడెంట్ దిస్ ఫ్రమ్ 2004 ఆన్వర్డ్. అండ్ భారతీయులు ఒక విశిష్టత మన భారతదేశంలో ఉందంటే ఏంటమ్మా, మన భారతదేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్, అన్ని మతాలకు కానీ కులాలకు కానీ సెక్స్ కానీ సామరస్యంగా ఉండడానికి సరి సమాన హక్కులతో ఉండే దేశం భారతదేశమే. ప్రపంచంలో అటువంటి దేశం ఎక్కడ లేదు. మన దేశంలోనే ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ మిగతా రజలు కానీ ఒక ప్రెసిడెంట్లు కావచ్చు, ఒక క్యాబినెట్ మినిస్టర్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, మన జేఎన్కే లీడర్ హోమ్ మినిస్టర్ మోస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ప్లేస్, ఆర్మీ చీఫ్స్ కావచ్చు, ఎయిర్ చీఫ్స్ కావచ్చు, ఎక్కడైనా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఏ ప్రపంచంలో లేదు. ఇప్పుడు ఒకటి రెండు ఎక్కడైనా ఏ యొక్క ఘటనలు జరిగినప్పుడు పాకిస్తాన్ రావడం, దాన్ని అమెరికన్ ప్రజలు నమ్మడం అనేది ఈ మనకు భారతీయ ప్రజలు అక్కడ ఉండే వాళ్ళు దాన్ని ప్రతిఘటించాలా? ఏ రెండో జరిగే చిన్న చిన్న సంఘటనలు మాత్రం వాటిని ఎస్కలేట్ అయ్యి దాని మీద వాళ్ళు అసెస్మెంట్ చేసి భారతీయ ప్రభుత్వం ఉందని రెండు మూడు అమెరికా సంఘాలు చేసాయి, నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా సహజమాన హక్కులు చేసినప్పుడు లక్షల మంది ఉయ్గూర్ ముస్లింస్ గింజియాంగ్ ప్రావిన్స్ లో కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో గోల్డ్ కేజింగ్ క్యాంప్ లో పెట్టి వాళ్ళ దేర్ ఓన్ ఆర్ బీయింగ్ అపార్టెడ్, మీన్ మెన్ ఆర్ బీయింగ్ స్టెరిలైజ్ అండ్ పీపుల్ ఆర్ బీయింగ్ కిల్డ్ ఇన్ లార్జ్ నంబర్స్. ఒక ముస్లిం దేశం రాలా, ఎందుకు రాలేదు పాకిస్తాన్? ఎందుకు రాలా పాకిస్తాన్? ఎందుకు అంత మంది లక్షల మందిని కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో పెట్టినప్పుడు పాకిస్తాన్ చైనాకి ఎదుర్కొచ్చి ఎందుకు చెప్పలేదు, సౌదీ అరేబియా ఎందుకు చెప్పలేదు, మిగతా ముస్లిం దేశం ఎందుకు చెప్పడం లేదు? ఏదో ఒక సంఘటన జరిగి పాకిస్తాన్ ప్రేరితమైన యొక్క ఉగ్రవాద తత్వాలు జేఎన్కే లో జరిగినప్పుడు జేఎన్కే ఓపెన్ కంట్రీ, ఎనిబడి కెన్ గో అండ్ సీ, అక్కడ ఏం జరగడం లే. మన అతను ఇండియన్ ఆర్మీ చేసినప్పుడు దాన్ని కట్టిస్తారు కానీ ఉయ్యూర్ అమెరికా చేసినా కానీ మిగతా వాళ్ళు ఎవరు రావడం లే పెట్టిన బ్రేక్, ముస్లిం దేశాలు ముఖ్యంగా రావడం లే. ఎంతో అమానుష ఎంతో విచిత్రమైన విషయం. లక్షల మంది ముస్లింలు వాళ్ళ ప్రెసిక్యూట్ చేసినప్పుడు, వాళ్ళ ఉమ్మల్ని చేసినప్పుడు, వాళ్ళ మెన్ని రిలీజ్ చేసినప్పుడు ఏ దేశం ఎందుకు ముందుకు రావడం లేదు? పాకిస్తాన్, చైనా ఏం చేస్తున్నారు? వాటికి ఒక డెట్ ట్రాప్లు పెట్టేస్తుంది, అప్పులు ఇచ్చి, అప్పులు ఎవడైనా పరిస్థితి చేసి వాళ్ళకి ఏదో ఒక ప్రలోభం పెట్టి చేయిస్తున్నది. వాళ్ళ మతం అనేది ఒక పేరు నామకే మాత్రమే, నామ మాత్రమే కానీ వాళ్ళ మత ప్రేరేపితమైన వాళ్ళ యొక్క శక్తి లేదు. ఏదో ఒకటి రెండు జరిగినప్పుడే కానీ ఎందుకు యూపీలో చేయడం లేదు? బలూచిస్తానమ్మా, మనం దేనికైనా మనం మాట్లాడుతున్నాం కానీ బలూచిస్తాన్ లో బలూచి ఇండిపెండెంట్ ముస్లింస్ వాటి వాళ్ళు ఏ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్తాన్ ఆర్టిల్లరీ, పాకిస్తాన్ ట్యాంక్స్ ఉపయోగిస్తున్నారు. మన జేఎన్కేలో పాకిస్తాన్ సపోర్ట్ ఉగ్రవాదులకు ఏం తప్ప ఏం చేయలే. అటువంటి బలూచిస్తాన్ మూమెంట్ ని ప్రపంచం ఎందుకు దాన్ని ఖండించడం లేదు? ఇరాన్ ఎందుకు ఖండించడం లేదు దాన్ని? ఆఫ్ఘనిస్తాన్ చేయడం లేదు, మనం ఎందుకు సపోర్ట్ చేయడం లేదు అని తెలిసినప్పుడు మనకు తెలుస్తుంది, మన అగ్ర రాజ్యాలు కానీ ఏ రాజ్యమైనా కానీ వాళ్ళ యొక్క వైటల్ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ యొక్క పాలసీని డిసైడ్ చేసుకుంటారు. అటువంటిప్పుడు మన భారతదేశం, మన భారతదేశ పౌరులు, మన విదేశాల్లో ఉన్న నాగరికులకు మాదిరిగా ఉన్నప్పుడు మన భారతదేశం యొక్క లక్ష్యది యొక్క వైటల్ ఇంట్రెస్ట్ ని జ్ఞాపకం పెట్టుకుని వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవచ్చు, చేసి మన దేశానికి చేసి ఈ విధంగా చూడండి. ఇప్పుడు చైనీస్ అనేది వాళ్ళ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ చూసినప్పుడు ఆల్ బేస్డ్ ఆన్ ఇమిటేషన్ అండ్ యూ కెన్ సే బై ఎక్స్పినాజ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఎవ్రీవేర్. ఈవెన్ టుడే ఈవెన్ దిస్ కోవిడ్ రీసెర్చ్ కంట్రీస్ ఆర్ ట్రైయింగ్ టు స్టీల్. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మన భారతదేశానికి మన భారతదేశ పౌరులు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ భారతదేశం యొక్క సపోర్ట్ చేయాలా? భారతదేశం యొక్క ఈ యొక్క ఉద్దేశాలను కానీ, మన యొక్క వైటల్ ఇంట్రెస్ట్ కానీ, మన యొక్క పీపుల్స్ వెల్ఫేర్ జ్ఞాపకం పెట్టుకుని మన దాని ప్రకారంగా వాళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలా? చేయగలరు, అది చాలా విషయం. ముఖ్యంగా అమెరికాలో ఈ విషయం జరగవచ్చు, జరుగుతున్నది కూడా, కానీ చాలా ఉంది, కానీ ఇంకా జరగల, ఇంకా చాలా జరగాల్సిన విషయాలు ఉన్నాయి. అది ఒక ముఖ్యమైన విషయం. ఇంకోటి లాస్ట్ లో ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, పాకిస్తాన్ ఒక విషయం అమ్మా. ముఖ్యంగా 1917 వార్లో నేను అక్కడే ఉండేవు. మనకి పాకిస్తానీ సైనికులు మన ఒక 100,000 దాకా మన దగ్గర ఉండేరు. వాళ్ళ సైనికులు ఉన్నారు, సివిలియన్స్ ఉన్నారు, వాళ్ళ ఉమెన్ ఫోర్స్ ఉన్నారు. ఒకరికి అమానుష జరిగిందని ఎవరికి కంప్లైంట్ లేవు. మొత్తం ప్రపంచం దిగ్భ్రాంతితో చూసింది. కానీ మన కార్గిల్ లో మన సౌరభ్ కాలియా ఫస్ట్ ఆయన క్యాప్టెన్ పట్టుకొని వాడు ఆయన యొక్క బాడీని ఇచ్చినప్పుడు ఆ యొక్క రాక్షస కృత్యంగా ఏ విధంగా చేశారో, ప్రపంచంలో ఏ సైన్యము, ఏ క్యాప్టెన్ జర్మనీలో కూడా అటు జరిగినట్టు విషయంగా వీడు చేశారు. అటువంటి పాకిస్తాన్ ఆ యొక్క ద్రోహబుద్ధి, ఈ యొక్క సైనికుల యొక్క అమానుష చర్యలు, రాక్షస కృత్యాలను మాత్రం మన భారతీయ పౌరులు జ్ఞాపకం పెట్టుకోవాలా? ఇప్పుడైతే అన్ని దేశాలకి మన పాకిస్తాన్ కి విరుద్ధంగా భారతీయ ప్రభుత్వానికి, భారతదేశానికి సపోర్ట్ గా ఉండాలా అని ఒక ఒక మెసేజ్ తో అందరికి నేను కన్వే చేయాలని చూస్తున్నానమ్మా. అందరికి తెలియాలా ఈ విషయం, దీనం చాలా ముఖ్యం అని.
మనం చూసాం, మనం చాలా విషకరమైన పరిస్థితులు చూసాం. మన సైనికులు మరికొంతమంది కూడా అమరులయ్యారు ఈ గల్వన్ లోయ పరిస్థితి అక్కడ. అంటే మన తెలుగు వారు కూడా అమరుడయ్యారు. సంతోష్ కల్నల్ సంతోష్ మొన్న
చైనా చెప్తున్నానమ్మా. అది మన భారతదేశం యొక్క సైన్యం యొక్క విశిష్టత ఇది. ఫస్ట్ ఆయన చైనా వాళ్ళు అక్కడ గల్వాన్ వ్యాలీలో విత్డ్రా చేసుకున్నప్పుడు మన సంతోష్ బాబు మన తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ఆయనే, ఆయన ప్రధానంగా ప్రభుత్వం కూడా వాళ్ళకి చాలా సహాయం చేసి ఇవన్నీ రిహాబిలిటేషన్ చేశారు. అది ఒక గర్వకారణ విషయం. ఆ విధంగా ప్రతి ఆర్మీ భారతీయ సేన యొక్క క్యారెక్టరిస్టిక్ అది, లక్షణమే అది అమ్మా. అది
ఒక ప్రశ్న, ఈ మొన్న న్యూ డిఫెన్స్ చీఫ్ అని మొన్న త్రివిధ దళాధిపతి పైన ఉంటారు, అంటే ఆర్మీ అంటే వీళ్ళనే ఉంచుతారు కదా, ఎలా కమ్యూనికేట్ చేస్తారు?
ఇది చాలా కాలం నుంచి వస్తున్నదమ్మా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండాలని. అందుకని ఇప్పుడు ప్రస్తుతానికి, ఇంతకు ముందు కూడా అది నరేష్ చంద్ర కమిటీ చేశారు, చేసినప్పుడు కూడా చైర్మన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అని చెప్పి వచ్చారు. ఇది ఈ యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది విధమైన బ్యూరోక్రటిక్ ఒక విషయ సర్కిల్లో పడినది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇచ్చారు, చాలా ముఖ్యమైన విషయం. ఆయన అడ్వైజర్ టు ది డిఫెన్స్ మినిస్టర్ నంబర్ వన్. ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఈ అటెండ్స్ నేషనల్ సెక్యూరిటీ చేస్తున్న కమిటీ మీటింగ్స్ అండ్ అదర్ థింగ్ బట్ స్టిల్ ఈ స్టిల్ హెడ్ ఆఫ్ ది మిలిటరీ అఫైర్స్ డిఫెన్స్ మినిస్ట్రీ. But it is a good start, very good start made by the present government. It is very highly appreciated. It is highly laudable made. And slowly over a period of time, you will learn things. And eventually, probably the chief of defense staff, maybe the deputy defense minister. ఇప్పుడు మనం చూసాం అమెరికాలో కానీ డిఫెన్స్ సెక్రటరీ ఎవరు? ఇది ఎక్స్ జనరల్, ఎక్స్ ఆర్మీ జనరల్. అక్కడే మిలిటరీ కూ ఏం కొట్టలేదు కదా. చైనాలో ఎవరు డిఫెన్స్ మినిస్టర్? ఆర్మీ. అంటే మన రష్యాలో ఎవరు డిఫెన్స్ మినిస్టర్? ఆర్మీ జనరల్. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. బట్ ఇక్కడ అనేది ఆర్మీని చేసి ఒక విధమైన మిలిటరీ యొక్క ఈ యొక్క మిలిటరీ కూ జరుగుతుంది, ఏదైనా జరుగుతుందని చెప్పి ఒక భయోత్వాదం అనేది రాజకీయ నాయకుల్లో మనం ఈ బ్యూరోక్రాట్స్ చేశారు. అది తగ్గుతూ ఉన్నది. ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా అవగాహన ఇంతకు ముందు ఉండింది, ఇప్పుడు కూడా వస్తున్నది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అవగాహనతో ఇటువంటి ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చేయడం చాలా మంచి విషయం, చాలా గొప్ప విషయం కూడా. దీనికి స్టార్ట్ అయింది, ఇంకా దీని టోలీ ఇవాల్వ్. చాలా గ్రేట్ విషయం అది.
కాల పరిమితి కూడా 2 ఏళ్ళు నిర్ణయించినట్టు ఉన్నారు. సరే సార్, ధన్యవాదాలు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మా మైండ్ మీడియాలో అంటే ఒక మంచి చర్చ, నిజంగా చాలా విషయాలు చెప్పారు మాకు. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా ఏజే కృష్ణయ్య గారి అనుభవాలు, వారు చెప్పిన వివరాలన్నీ కూడా వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised. Advised.